22వ అధ్యాయం. అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన ఓ సద్గురు, మీకు జయము. సంసార భయాన్ని నాశనంచేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను సమూలంగా దగ్ధంచేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనందామృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు, అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్ఛ అనే అలలు పైకెగిసిపడతాయి. అయితే భక్తుల మీద కృప చూపటం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకారస్థితిని, కొద్ది ప్రకాశస్థితిని, ఈ రెంటినీ ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, తాడు, ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారమవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్పభాసమవటము, దానికి కారణము కూడా మీరే. అలా బాహాటంగా కనిపించేది, కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాలు ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరుణ్ణైన నేనేం తెలుసుకోగలను? బాబా, మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యమూ పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకుని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అత్యంతిక సుఖలాభం కలగటానికి సాక్షాత్ శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. బాబా, రోజూ కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికొస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగిపొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని. శాఖాచంద్ర న్యాయం. చంద్రుడికి వృక్షశాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటనవేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం, ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది. 15వ రోజు పంచదశి, అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్రదర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్రదర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశవైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాలి మీద కుడిపాదం పెట్టి కూచున్నప్పుడు ఈ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమచేతి చూపుడు వేలు, దాని పక్కనున్న మధ్యవేలు, ఈ రెండు వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్లు పెట్టుకుని ఉంటారు. అక్కడ గోళ్ళు అనే విదియ తిథి, అంటే రెండో తిథి, చంద్రుడు మిలమిల మెరుస్తుంటాడు. చంద్రదర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులిలా అంటారు, వృక్షపు రెండు కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా యమునలను ప్రకటంచేసి దాసగణుని తృప్తిపరిచారు. దాసగణు ప్రయాగతీర్థంలో స్నానం చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు, ఈ నా పాదాల బొటనవేళ్లు అంటేనే ప్రయాగతీర్థం, ఇక్కడే స్నానం చేయి అన్నారు బాబా. దాసగణు ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలనే రెండు ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో, "అగాధశక్తి అఘటిత లీలా తవ సద్గురురాయ" అనే దాసగణు యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే, ఈ సాయి సచ్చరిత 4వ అధ్యాయంలో దాసగణు స్వంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్లీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటనవేలుది ఎంత మహిమ! శాఖ చంద్రన్యాయానుసారం దానిమీద చూపుడువేలు, మధ్యవ్రేళ్లని రెండు కొమ్మల్లా పెట్టి సాయిజనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు. అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తలొంచి ఆ ఒక్క బొటనవేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తరువాతి అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడీ ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమయ్యింది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతోమంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసం అక్కడికొస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగాను లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాక్షాత్తు సాయిబాబా రూపంలో షిరిడీలో అవతరించింది. పేదలు కాని శ్రీమంతులు కాని అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌసల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సుని సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒకటేనన్న శ్రేష్ట భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. అయినా ఒక్కోసారి చైతన్యంతో ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేష్ఠితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యస్ఫోరకంగా వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేకార్థాలతోనూ లేదా గూఢంగానూ అంటే అస్పష్టంగా మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగాను, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియచెప్తూనూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూనూ ఇలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు, మనసు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్నా మనసుకి తనివి తీరేది కాదు, హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు ధారలని కొలవ్వచ్చునేమో లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూటకట్టొచ్చునేమో, కాని సాయి చమత్కారాన్ని ఎవరూ అంచనా వేయగలరు? సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ల క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకుని వారికి శ్రేయస్సు కలిగించటానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్లకా సమయానికి ధైర్యాన్నిచ్చి ఆ కష్టాల కార్చిచ్చుని కాలరాచి ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది ఈ కథాసుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయినామాన్ని జపించటంతో సాయివారిని ఆవలి తీరానికి అవలీలగా తీసుకెళ్తారు. అహ్మద్నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరీకర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాళాసాహెబ్ మిరీకర్ అప్పట్లో కోపర్గాన్లో తమ పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితళీని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికొచ్చాడు. మసీదుకు వెళ్లి కూర్చున్న తరువాత బాబా చరణాలపై శిరసుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతోమంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశ్పాండే కూడా ఉన్నారు. అమృతమనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధపెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులకు బాబా రక్షించటమనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్నిస్తుంది. వారికే విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేదా ద్వారావతి. బాబా అప్పుడు మిరీకర్కి విభూతిచ్చి తలమీద రక్షణ సూచకంగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయల్దేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. నీకు పొడుగు బాబా అంటే సర్పం, ఆ అద్భుతం తెలుసా అని తమ కుడిచేతి పిడికిలి ముడిచి కుడిమోచేతిని ఎడమచేత్తో పట్టుకుని దాన్నటూ ఇటూ తిప్పుతూ నోటితో ఇలా అన్నారు, అలా అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్నేం చేయగలదు. మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకరికి దానితో సంబంధమేమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాన్ని గురించి బాబానడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితళీకి వెళ్లటానికి ఆలస్యమవుతుందని అతను కిందకి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశ్పాండే ఉన్నాడు. వారిద్దరూ సభామంటప ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు, శ్యామా, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితళి వెళ్ళి తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు, మీ గుర్రబండిలో నేనూ చితళి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితళి వెళ్ళి రమ్మన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు, అంత దూరం చితళి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగొచ్చి బాబాకి జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు, బాగా అయ్యింది. అందులో మనకి పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువుల పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి, యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరీకర్కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చితలి వెళదాం అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి వస్తాను, మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా. ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగొచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను, అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా, బాగా అయ్యింది, అందులో మనదేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అడుగుతాను, ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికెళ్ళి ఇలా అన్నాడు, మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు, చితళీకి నన్ను తన వెంట తీసుకెళ్తాడట, మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారినెలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్లటానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటికి వచ్చి గుర్రబండిలో కూర్చున్నాడు. ఇద్దరూ చితళీ వెళ్లారు. అక్కడ విచారించిన మీదట తెలిసిందేమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్లు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్లారు. రాత్రి ఒక జాము, అంటే 10 గంటలు గడిచిపోయింది. జంపఖాన పరుపు దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపయ్యాక మిరీకర్ అక్కడొక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరిచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవటంలో లీనమైంది. అప్పుడొక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఓ సర్పం అందరి కన్నుగప్పి ఎటునుంచొచ్చిందో తెలియదు కాని చుట్ట చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుమ్మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైనా భయపడకుండా కూర్చుందది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికీ ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండరు మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకొస్తోందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడు ఆ పొడుగువాడు, అంటే సర్పం, కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ ఉణికింది. శ్యామరావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడా పరిస్థితి చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరుగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం క్రింద నుంచి పోతూ కనిపించింది. అది పామా, మూర్తిభవించిన అనర్ధమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తూ చూస్తుండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలైపోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవటం చూసి మిరీకర్ కంఠం రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకిది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామరావుని గుర్రబండిలో కూచోపెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటనను తెలుసుకుని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. ఓసారి నానా డెంగ్లే అనే ఓ గొప్ప జ్యోతిష్కుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టి దగ్గరకొచ్చాడు. బుట్టితో అతను ఏమన్నాడో వినండి. ఈరోజు చాలా చెడ్డరోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతోంది. మనసులో ధైర్యం పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగ్లే అలా చెప్పాక బాపూసాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీదుకి బయలుదేరారు. బాపూసాహెబ్, నానా డెంగ్లే అందరూ బాబా దగ్గరికెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బుట్టినిలా అడిగారు. ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపటానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు, ఎలా చంపుతావు? నిజంగా చంపు, చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాపూసాహెబు శౌచవిధికి వెళ్ళినప్పుడు ఆ పాకీ దొడ్డిలోకి ఓ పాముచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాపూసాహెబు బయటకొచ్చాడు. దాన్ని రాయి తీసుకుని చంపాలి అని అతని లెహను అనే పేరుగల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాపూసాహెబు వద్దని వారిస్తూ ఇలా అన్నాడు, వెళ్ళి కర్ర తీసుకురా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడమీదకు పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములోంచి బయటికెళ్ళిపోయింది. అలా అదక్కడ్నించి పారిపోవటంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బుట్టీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి, తనది, పాముది ఆపదను ఎంత కుశలతతో తొలగించారో చూసి అతనికి కంఠం పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండటం అసాధ్యం. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు, వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావడిలో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాళే అనే గ్రామాన్ని వంశపారంపర్యపు ఈనాముగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరుగల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి. అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కకి నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటాలకి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరుగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో, వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటూ ఉండేదిట, దేవా, పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు, కాని నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు. దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చేయి. మనం శ్రోతలు, వక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మరిచిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనీయండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హేచీ దాందేగా దేవా, తుజి విసర నవహావా. సరే, అమీర్ శక్కర్ బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్లవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు, చావడికి వెళ్ళి హాయిగా కూచో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించటానికి వెళ్లే చావడిలో అమీరుని ఉండమని చెప్పారు. అమీరు కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండొచ్చు, లేదా తన గ్రామం కొరాళేకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బావుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్ళు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠురోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావడి వెనక భాగం మోకాళ్ల లోతు చెత్తతో నిండి ఉండేది. గోడమీద 125,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికొచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశం మిట్టపల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీరు మనసులో చింత ఉత్పన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి, వర్షానికి స్థావరమైపోయిన చావడిలో తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే మందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీరు విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా అక్కడ సాయిబాబా సహవాసమనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటల్నే సుఖాలిచ్చే ఔషధంగా భావించి అమీరు అక్కడే చావడిలోనే ఉండిపోయాడు. చావడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్యభాగంలో పరుపేసుకుని ఆ చావడిలో అమీర్ శక్కర్ 9 నెలలుండిపోయాడు. కీళ్లవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బుని పెంచేవిగా ఉన్నప్పటికీ అమీరు మనసులో విశ్వాసం దృఢంగా ఉంది. కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ని 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకి, దర్శనానికి కూడా రావటానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే, అతనికి బాబా దర్శనం తనంత తనే ఏ ప్రయత్నమూ లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము, సాయంత్రము ఆయన దర్శనమయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు రెండు పూటలా చావడి వైభవం కళ్ళారా చూడటానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్లే మార్గం చావడిమీదుగానే. అందువల్ల ఆయన వచ్చిపోయేటప్పుడు ఆయన దర్శనం అమీరుకి కూచున్న చోటనే అయ్యేది. అలాగే రోజూ సాయంత్రం చావడి ఎదుటకొచ్చి బాబా చూపుడు వేలుని, తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తుండేవారు. అక్కడి నుంచి అప్పుడాయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్లేవారు. మళ్లీ అక్కడ్నుంచి మసీదుకి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాన్లో బాబా అమీరుల మధ్య పేరుకి ఓ చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతిచ్చి సాయిభక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయటనుంచి చూస్తే వాళ్లు చెరసాల్లోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీరుకి లభించింది. ఎంతో మహద్భాగ్యం లేకపోతే ఆ అనుభవం దొరకటం ఇతరులకి అసాధ్యం. అయినప్పటికీ అమీరుకి ఒకే చోట ఉండటం విసుగనిపించింది. అతనికది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వాతంత్రం మీద కోరికున్న వారికి పారతంత్ర్యం అంటే ఇష్టమెలా ఉంటుంది. ఈ చెరసాల జీవితం ఇక ముగిద్దామనిపించింది అమీరుకి. బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపర్గాం వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడక్కడేం చమత్కారం జరిగిందో చూడండి. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీర్ని ఓ గుక్కెడు మంచినీళ్ళివ్వమని అడిగాడు. అమీర్కి జాలేసి అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతూండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గర్లో ఎవ్వరూ లేరు. అందులోనూ అది రాత్రి సమయం. అమీరు మనసు కంగారుపడింది. పొద్దున్నే విచారణ. తన ముందున్న రుజువుని బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శపథం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠాన్మరణానికి కారకులను పట్టుకోవటం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయటం మొదలెడుతుంది. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద, రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఫకీరుకి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలొదిలేశాడు అన్న నిజాన్నే నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదట నేనే అతని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తర్వాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తరువాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను, ప్రాణాల మీదకొస్తుంది అనుకుని వచ్చిన దోవనే వెంటనే పారిపోవాలని అమీరు నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రే ఎవరికంటా పడకుండా అమీరు అక్కడ్నుంచి బయలుదేరాడు. ముందుకి పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థచిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మక మనసుతో షిరిడీ వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకిలాంటి సంకటం వచ్చిపడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీది ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. సరే బాబా, ఇప్పుడు ఈ సంకటం నుంచి నన్ను బయటపడేయండి, నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా అమీరు వెంటనే తయారై ఆ ప్రేతాన్ని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి షిరిడీ వైపు బయలుదేరాడు. దార్లో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయను యాచిస్తూ చావడికి చేరుకున్నాక గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీరు ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటినుంచి తన పొరపాటును సరిదిద్దుకున్నాడు. ఆ తరువాత పెడమార్గాన్ని, దుష్టమార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ననుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీదున్న శ్రద్ధ, విశ్వాసాల వల్ల అతనికి గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తరువాత అతనిపై మరో ఇబ్బందొచ్చి పడింది. అది వినండి. చావడి మొత్తం మూడు భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబాస్థానం ఉండేది. నాలుగు వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడూ వెల్తుర్లోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్లల్లో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతోమంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తను స్వయంగా సేవ చేయటంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్కదగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతుంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకుని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేలమీద కొట్టసాగారు. బయట గుమికూడిన వారంతా మేలుకొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేల్కొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈరోజేమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్లీ మళ్లీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీర్ వెంటనే ఎక్కడ్నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలెన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతనిదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీర్కి తెలుసు. అందుకని అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గరే ఏదో కదులుతున్నట్టు అనిపించింది. వెంటనే అతను అరవసాగాడు. అబ్దుల్, దీపాన్నిక్కడికి తీసుకురా. అబ్దుల్ దీపాన్ని బయటకు తేగానే చుట్ట చుట్టుకుని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వ్రేలాడేసింది. పోగైన వారంతా దానికక్కడే శాంతి చేశారు, చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం, కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. సర్పవించు నారాయణ, పాములు తేళ్ళు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారాం మహారాజు. పరీతే వందావే దురూన్ శివోనయే, అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి కాని ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములనేవారు, పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పైజారీచే కామ్, చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం, ఈశ్వరుడు పెట్టిన యోగాయోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంక బాబా దగ్గర ఒక నిరసన అయ్యింది. జీవమాతృలు సరిసమానంగా ఉంటాయి, అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించటం, కాయ వాచ మనస బాధించకపోవటం లేదా దుఃఖం కలిగించకపోవటమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి, పావేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చలేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వరాధీనమే, ఇక్కడ స్వాతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపచేసిన జ్ఞానం. అయితే మనని దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తలడిల్లిపోయింది. అప్పుడొక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయ్యింది, నువ్వు మాత్రం లోకులని ఇలాగే దుఃఖపెట్టట్లేదు. రెండోవాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవటం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకున్నాడు. అప్పుడా తేలు తన జాతి స్వభావాన్ననుసరించి కొండిని విసిరి అతని వేలుని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షితు ప్రతిరోజు పగలు నాదభాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించటం మానినా, స్నానం చేయటం మానినా, లేదా రోజూ చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కాని కాకాసాహెబు గ్రంథ పఠన మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజు రచించిన ఈ రెండు గ్రంథాలు పరమార్థాన్ని సాధింపచేయగల సార సర్వస్వాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుపమాన మాధుర్యం తొణికిసలాడే ఈ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ మూడు గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని మూడు రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయికృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్లేవాణ్ణి. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసే ఆ గ్రంథ పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను, ఒక విషయం చెప్తుంటే మధ్యలో మరోటి మనసులో స్ఫురిస్తోంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? రామాయణంలోని ఓ రసభరితమైన కథ నడుస్తోంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకొన్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలమైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన ఓ విచిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు కథ వినటంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడొక తేలు అనే మూర్తీభవించిన విఘ్నమే ఉత్పన్నమైంది. దానికి కథను వినటంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకి దూకి రహస్యంగా దాక్కొని కథారస మాధుర్యాన్ని రుచిచూస్తూ కూచుంది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికథను వినటంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటుపోయి చూసేసరికి నా కుడిభుజం మీది ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్క హాయిగా కూచుని ఉండటం కనిపించింది. అసలది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూచుని ఉందా అన్నట్టుంది. జాతి స్వభావాన్ననుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటూ ఇటూ కదిల్చినా దాంతో నేను హాయిగా కూచుని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు, వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అలా అది భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది, ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధి గల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకునే ఆ ఉత్తరీయం రెండు కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటకట్టి తోటలోకి తీసుకెళ్లి జారవిడిచాను. తేలు తన జాతి మూలంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైంది కనుక దాన్ని చంపటానికి చేయి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగొచ్చు. ప్రాణాలను తీసే తేలుని చంపటం తప్ప అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్నెందుకు చంపకూడదో అర్థం కాదు. పాము, తేలు ఇంకా ఇతర విషప్రాణులను ఎవరూ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమనెందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాక్కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇదివరకటి ఓ సందర్భంలోని బాబా వాణిని వినండి. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో మేడమీద కిటికీ దగ్గరికి ఓ భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలోంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్ట చుట్టుకుని కూచుంది. దీపప్రకాశానికి దాని దృష్టి అస్థిరమైంది. దీపం వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికలకి అలికిడికి భయపడింది. కంగారు పడింది. అది మెరుస్తోంది. క్షణంపాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించటం మొదలెట్టింది. దాన్నెలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డుకర్రని, ఒకరు కర్రని పట్టుకుని పరుగు పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ కిందకి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకుని అపాయం కలిగించేది. సరే, తరువాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్లే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బావుంది. అలా అది అశుభ సంకట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారినే ఆ పాము జరజర పాకిపోయింది. తనూ భయం నుంచి విడుదలైంది. మమ్మల్ని భయం నుంచి ముక్తుల్ని చేసింది. పరస్పర సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు, అమ్మయ్యా బాగా అయ్యింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుంచి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయి ఉండేవి. ముక్తారాంకున్న ఆ దయార్ద్ర దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల పట్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారాలెలా నడుస్తాయి? ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు. కానీ మేమక్కడ పొద్దున్న సాయంత్రం కూర్చుంటాం. అందులోనూ నా పరుపు చుట్టయితే బాగా కిటికీ దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారాం మాటలు నచ్చలేదు. అతను మొదటి పక్షం వహించాడు. అతనికి విరుద్ధంగా జవాబిచ్చే ప్రతిపక్షాన్ని నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రం అలాగే ఓ పక్కన ఉండిపోయింది. ఒకరు పాముని చంపాలి, ఒక్క క్షణం కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. మరొకరు నిరపరాధులైన జీవులపై ద్వేషభావం ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారాముని ధిక్కరించి నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంతు అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారాం కిందకెళ్ళిపోయాడు. నేను నా స్థానాన్ని మార్చుకున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టి పెట్టి పడుకోటానికి నేను పక్కన పరుచుకున్నాను. కనురెప్పలు నిద్రాభారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవలింతలు రాసాగాయి. వాదాలు తమంత తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయమైంది. శౌచం పూర్తి చేసుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లెండీ నుంచి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీదుకెళ్లాను. ముక్తారాం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకు నలుపుతున్నారు. ఒకరు బాబాకి చిలిని నింపుతున్నారు. ఒకరు ఆయన కాళ్ళు చేతులు నొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలైంది. బాబాకి అందరి మనసుల్లోని ఆలోచనలు తెలుసు. ఆయన మెల్లిగా ప్రశ్నించారు, అర్ధరాత్రి వాడాలో ఎందుకలా వాదవివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు బాబాకి చెప్పాను. అలాంటి పరిస్థితిలో పాముని నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రం ఒకటే మాట, అవి పాములు తేళ్లే అయినప్పటికీ వాటన్నిటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు. కనుక అన్ని రకాలుగా వాటిపై ప్రేమనే చూపాలి. ఈశ్వరుడే జగత్తుని నడిపించగలవాడు. ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. పాము కాని, తేలు కాని, ఏదైనా అవన్నీ ఆయన ఆజ్ఞను అతిక్రమించి వ్యవహరించవు. కనుక ప్రాణిమాత్రులపైన దయ ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పొచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథల తాత్పర్యంలోని సారాన్నే ఎన్నుకొని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలనే జంట లభించిన సాయి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఓ విపరీత సందర్భం వచ్చి అతను మేకను చంపటానికి బయలుదేరుతాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడుపంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని అపమృత్యు నివారణమనే పేరుగల 22వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.